Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of MyInMedia. All the material presented by the host is warranted by the host that the work is their original contribution, or they have obtained proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised. ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర, అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. మనము నిన్న సనత్కుమారుడు, నారదుడు వారి మధ్యన జరుగుతున్న సంవాదము అన్న కథను మొదలుపెట్టినాము. అందులో నారదుడు సనత్కుమారుని సమీపించి ఆయనను తనకు ఆత్మవిద్యను తెలుపమని ప్రార్థించగా ఆయన నారదుని, నీవేమేమి విద్యలు నేర్చినావు ఇంతవరకు అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, ఋగ్వేదం భగవోధ్యేమి, యజుర్వేదం సామవేదమధర్వణం, చతుర్థమితిహాస పురాణం, పంచమం వేదానాం వేదం, పిత్రయం రాశిం, దైవం నిధిం, వాకోవాక్యమేకాయనం, దేవవిద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాం నక్షత్రవిద్యాం సర్పదేవజన విద్యామేతద్ భగవోధ్యేమి అని చెప్తాడు. అంటే, ఓ ప్రభు, ఋగ్వేదమును, యజుర్వేదమును, సమవేదమును, అథర్వణ వేదమును, ఇతిహాస పురాణములనడు పంచమ వేదమును, వేదార్థమును తెలియజేయునవి, వేదార్థమును తెలియజేయునవి అగుటచే వేదములకు వేదమనదగిన నిరుక్త వ్యాకరణాది విద్యను, పితృశ్రాద్ధ కల్పమును, గణితమును, శకునాది దైవ విద్యను, తర్కమును, నీతిశాస్త్రమును, దేవ విద్యను, బ్రహ్మ విద్యను, భూత విద్యను, నక్షత్ర విద్యను, సర్పదేవజన విద్యను నేను అధ్యయనము చేసినాను అని చెప్పినాడు. ఆ తరువాత భక్తి ప్రపత్తులతో సనత్కుమారుని ఆత్మవిద్యను గురించి అడుగుట తటస్థించినది. అప్పుడు సనత్కుమారుడు కూడా, నీవు నేర్చుకున్న విద్యలన్నీ కేవలము పారిభాషిక పదపరిజ్ఞానమే అని చెబుతూ, ఆయన నారదుడు అడిగిన పదముల కన్నా గొప్పది ఏమిటి అన్న ప్రశ్నకు ఏమని జవాబు చెబుతాడంటే, పదముల కన్నా మించినది వాక్శక్తి. ఆ వాక్శక్తియే కనుక లేకపోతే పదములు లేవు. పదములతో కూడిన వేదములు లేవు. వేదములలో చెప్పబడిన సత్యాసత్యములు లేవు, శుభాశుభములు లేవు అని మనము నిన్ననే చెప్పుకున్నాము. ఆ వాక్శక్తి మహత్వమున కన్నా, ఆ వాక్శక్తి మహత్వమున కన్నా మించినది మరేదైనా ఉన్నదా అని అడిగినాడు నారదుడు. అప్పుడు ఉన్నది అని తెలియజెబుతాడు సనత్కుమారుడు. ఒక మనిషి ఏవో కొన్ని వేద మంత్రములను నేర్చుకుంటాడు. మనస్సులో నుండి జనించిన ఆలోచన ప్రతిఫలముగా వేద మంత్రములను సంతగా చెప్పుకుంటాడు. ఆలోచనే లేకపోతే ఆ క్రియయే లేదు కదా. ఏ క్రియకైనా ఆలోచన పూర్వరంగము అన్నది మనకు అవగతమైన విషయమే. అందుకని ఆలోచన చేసే మనస్సు వాక్కు కన్నా గొప్పది అని చెప్పినాడు. మరి ఈ మనస్సు కన్నా గొప్పది ఏదైనా ఉందా అన్నది నారదుని యొక్క తరువాతి ప్రశ్న. అందుకు, ఎందుకు లేదు? ఆలోచించే మనసు కన్నా గొప్పది సంకల్పం. సంకల్పం కలుగకపోతే జరిగేది ఏమీ లేదు. సంకల్పిస్తేనే ఆ సంకల్పాన్ని అనుసరిస్తుంది క్రియ. ఈ సంకల్పమే సర్వ క్రియాకలాపాన్ని కట్టిపెట్టి ఉంచుతుంది. ఈ సంకల్పానికన్నా మహత్వపూర్ణమైనది మరి ఏది అని మళ్ళీ ప్రశ్నించినాడు నారదుడు. అప్పుడు సనత్కుమారుడు, నాయన, చిత్తము సంకల్పము కన్నా గొప్పది. చిత్తము మూలముననే సర్వ క్రియాకలాపాలను గురించిన ఆలోచన ప్రవర్తిల్లుతూ ఉంది. చిత్తము వల్లనే సంకల్పం కలుగుతూ ఉంది. ఇది ఆలోచనా ప్రేరకమైన చిత్త ప్రక్రియను అనుసరించింది. వాక్కు వస్తుంది, పదాలు ఆకారము దాలుస్తాయి. ఒక మనిషి చిత్తము భిన్నాభిన్నమై పోసాగితే అతనికి స్పృహ తప్పుతుంది. అప్పుడు ఎరుక కోల్పోతాడు, ఏ పని చెయ్యలేడు. అంత నారదుడు, స్వామి, ఈ చిత్తము కన్నా గొప్పది ఏది అని అడుగగా సనత్కుమారుడు చెప్పుట ప్రారంభించినాడు. ధ్యానము అనేది చిత్తము కన్నా గొప్పది. ధ్యానముతో చిత్తమునకు స్థాయి స్థిరత ఏర్పడతాయి. ఈ భూమి, ఈ ఆకాశము, ఈ పర్వతాలు అన్నీ ధ్యాన నిష్టలో ఉన్నట్లు క్రమము తప్పకుండా స్థిరత కోల్పోకుండా నిలిచి ఉన్నాయి. ఆ ధ్యానస్థితియే కనుక లేకపోతే ఏది స్థిరముగా నిలబడదు. ఈ ధ్యానము కన్నా గొప్పది మరి ఏదైనా ఉందా అన్నది తరువాత ప్రశ్న నారదునిది. అప్పుడు కూడా సనత్కుమారుడు ఈ విధముగా జవాబు చెప్పినాడు. లేకేమి నారద, ధ్యానము కన్నా విజ్ఞానము చాలా దొడ్డది. శుభాశుభములు, సత్యాసత్యములు, పురాణములు, ఇహ పరములు విజ్ఞానము వల్లనే గ్రహింపుకు వస్తాయి. మరి విజ్ఞానము కన్నా మించినది ఏదైనా ఉందా? ఇది నారదుని ప్రశ్న. ఉన్నది నాయన, విజ్ఞానము కన్నా మించినది బలము. ఒక దృఢగాత్రుడు తన విజ్ఞాన విశేషాలతో 100 మందిలోనైనా తానొక్కడే భయాన్ని రేకెత్తించగలడు. ఒక బలవంతుడు విద్యావంతుడైనప్పుడు, ఒక ఋషిగా మారినప్పుడు, ఒక మేధావిగా రూపొందినప్పుడు, ఒక కర్మిష్ఠిగా పరిణమించినప్పుడు అందరిలోకి ఇతనిదే పైచేయి అవుతుంది. మర్త్యలోకములో, స్వర్గధామములో చాలా వాటిని సాధించి పెట్టేది ఈ భౌతిక బలం అని తెలుసుకో. భూమ్యాకాశములను, పర్వత శ్రేణులను, పశుజాలాన్ని, దేవసమూహాల్ని అన్నింటినీ, అందరినీ స్థిర గంభీరంగా నిలబెట్టగలిగేది భౌతిక శక్తియే. ఇక్కడ భౌతిక శక్తి అన్న మాటకు అర్థముగా నాకు తోచిన 4 మాటలు చెప్పుకుంటాను. మనము బాహిరముగా చూచే ఈ జగత్తులో మనము కదలగలుగుతున్నాము, లేక మాట్లాడగలుగుతున్నాము, లేక తినగలుగుతున్నాము, లేక త్రాగగలుగుతున్నాము, వాసన చూడగలుగుతున్నాము అని అంటే దీనికంతటికీ కారణము ఈ భౌతిక తత్వమే. భౌతికము అంటే భూతములతో కూడినది. ఈ భూతములు ఏవి అంటే మనము దయ్యాలు భూతాలలో ఉపయోగించేటివి కాదండి. ఇవి పంచభూతములు, పృథివ్యాపస్ తేజో వాయురాకాశములు. నిలబడగలుగుతున్నాము అంటే భూమిలో మనము చలనము చూచుట లేదు, అందువల్లనే నిలవగలుగుతున్నాము. మరి భూమి గోళాకృతిలో తాను తిరుగుతూనే ఉంది, అయినా కూడా మనము నిలుచుటకు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసలు భూమి తిరుగుతూ ఉన్నది అన్న స్పృహ లేకుండా మనములను తాను నిలుపగలుగుతూ ఉంది. అదేవిధముగా ఆపస్సు నీరు త్రాగుట వల్లనే మనము ఏ ప్రాణము యొక్క కారణముగా నిలవగలుగుతున్నాము, ఆ ప్రాణమునకు ఆధారభూతము నీరు. ఆ తరువాత ఆ నీటిని కలిగించేదే తేజస్సు. అంటే ఏ నదులలోనో సముద్రములలోనో ఉన్న నీటిని ఆవిరి రూపములో ఈ తేజస్సు అన్నది పీల్చి, అంటే సూర్యరశ్మి అని మనము భావించవచ్చు. లేదు, సూర్యుడు అస్తమించిన తరువాత మనము అగ్ని, అంటే ఏ లైట్ రూపంలోనో, ఏక లాంధ్ర రూపంలోనో, లేక ప్రమిద రూపంలోనో మనము నిప్పును వెలిగించి ఆ వెలుతురులో రాత్రి సమయంలో చేసుకోగలిగిన ఇంటి పనులను చేసుకుంటాము. కావున ఆ సూర్యరశ్మి అయినటువంటి ఆ తేజస్సు నీటిని పీల్చుట వల్లనే, అది మేఘరూపమున తిరిగి మనకు నీటిని అందించుట వలన మనము ప్రాణము నిలుపుకొనుచున్నాము. దీనికంటే ముఖ్యమైనది, క్షణక్షణము కన్ను రెప్ప మూసి తెరిచే లోపల మనకు కావలసినది గాలి. గాలి పీల్చి వదలేకపోయినాము అంటే మన పని అయిపోయినది అనే కదా అర్థము. కాబట్టి వాయువు నాలుగవ భూతము. మరి ఇంక ఏమిటండి అంటే ఐదవది ఆకాశము. ఆకాశము కారణము వల్లనే మనము మన యొక్క మాట అభిప్రాయము మాట రూపములో ఎదుటి వారికి తెలియపరచగలుగుతున్నాము. అంటే ధ్వనికి కారణభూతమైనది ఆకాశము. కావున ఈ పంచభూతములు మనకు సహకరించుట చేతనే మనము మనగలుగుతున్నాము. ఒకవేళ ఈ పంచభూతములలో ముఖ్యముగా మొదటి నాలుగులో దేనికైనా కోపము వచ్చి తన సాధారణమైనటువంటి స్థితికి భిన్నముగా కొంత వ్యాకోచము ఏర్పడిన ఎడల మనము భూమిపైన నిలవలేము. ప్రచండ మారుతము వీచితే మనము భూమి మీద కదలకుండా నిలవలేము. అంత ప్రచండమైన మారుతములో మనము కొట్టుకొని కూడా పోవచ్చు. అదేవిధముగా వరదలు విపరీతమైపోయినాయి అంటే ప్రళయమే కదా.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లె అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొలికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTS 4:30 to 5 వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 minute మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ విధముగా ఒకవేళ భూకంపం వస్తే మనం భూమి మీద నిలిచేదానికి సాధ్యమెలా అవుతుంది? అదేవిధముగా ఎండలు సాధారణము కన్నా రెండింతలు మూడింతలు అయితే మనము పెనముపై పడిన శలభములైపోతాము. కావున ఈ భూతములు సమస్థితిలో ఉన్నంత వరకే మన శరీరము ఆ స్థితిని దాటి ఏమాత్రము అవి చెలించినా మనము ఉండము. అందువల్లనే మన శరీరము పంచభూతాత్మకమైనది అని అంటారు. ఇదియే కాకుండా మన శరీరము లోపల కూడా ఈ పంచభూతములు ఇమిడి ఉన్నాయి. ఈ విషయాన్ని గురించి ఇంతకు ముందు కూడా నేను తెలియపరిచినాను, కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే పనిగా ఇది చెప్పదలుచుకోలేదు. స్థూలముగా తెలుసుకో తగినది తెలుసుకోవలసినది ఏమిటంటే, శరీరము లోపల పంచభూతములున్నాయి, శరీరము బయట పంచభూతములున్నాయి. కావున మనము పూర్తిగా పంచభూతాత్మకులము అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే గనక మనము తరువాత మెట్టు ఎక్కుటకు ఆత్మవిద్యలో అవకాశం ఉంటుంది. కావున దీనివల్ల ఈ శరీరము పంచభూతాత్మకమైనది, వెలుపలైన బయటైన, అప్పుడే ఆ పంచభూతములు సమస్థితిలో ఉన్నప్పుడే మనమునకు దేహమునకు బలము చేకూరగలుగుతుంది. అట్లు కాకుండా ఏమాత్రము ఈ పంచభూతములు ప్రకోపించిన లోనివైతే ఆరోగ్యం చెడుతుంది, బయటివైతే వెనువంటనే అసలుకే మోసము కూడా రావచ్చు. కావున అన్నీ సక్రమమైన స్థితిలో ఉన్నప్పుడు మనిషికి కావలసినది బలము శక్తి. ఇవి ఉంటేనే ఏదైనా సాధించవలను అన్న తపన కలుగుతుంది. ఇది విషయము. ఇక తర్వాత నారదుడు ఏమడుగుతాడు అన్నది మనము తెలుసుకుందాము. అంత నారదుడు, గురుదేవ ఈ బలము కన్నా మించినదేమిటో సెలవిస్తారా అన్నాడు. నాయన, అన్నము శారీరక బలము కన్నా మించినది. ఒక మనిషి కొన్ని రోజుల పాటు అన్నము తినకుండా మాడితే చిట్ట చివరకు చచ్చిపోతాడు. ఒకవేళ మరికొంతకాలము బ్రతికినా నీరసములో మాట పడిపోతుంది, ఏ పని చేయలేనంతగా శక్తి క్షీణించిపోతుంది, అతను కృంగి కృశించి నశించుతాడు. వినే శక్తి మృగ్యమవుతుంది, ఆలోచించే శక్తి హరించుకుని పోతుంది. మళ్ళీ క్రమముగా ఆహారము స్వీకరించడం ప్రారంభించితే అన్ని శక్తులు అన్నసారం గ్రహించడం వల్ల ఒక్కొక్కటి తిరిగి అతనికి లభిస్తాయి. అంత నారదుడు, స్వామి అప్పుడు అన్నము కంటే కూడా మహత్తు కలిగినది ఏదైనా ఉందా అన్నాడు. ఉన్నది నారద, అది నీరు. మేఘములు వర్షించకపోతే ఆహార ధాన్యములు పండవు, నీరే లేకపోతే నీటి కోసము మగం వాచివాచి అన్ని జీవరాశులు మృతిపధాన అడుగు పెడతాయి. తొలకరిలో వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో సర్వ జీవజాలము ఉత్ఫుల్ల హృదయాలతో ఆనందతాండవం చేస్తుంది. మరి నీటికన్నా గొప్పది ఏది స్వామి? నీటికన్నా గొప్పది తేజస్సు నాయన. తేజోశక్తి కనుక లేకపోతే భూగోళము పైన నదులలోనూ సముద్రములోనూ ఉన్న నీరు ఆవిరిగా మారదు. ఆ ఆవిరి మేఘముగా తయారు కావటము జరగదు, ఆ మేఘము వర్షించడము జరగదు. మరి ఆ తేజస్సు కూడా మించినది ఏదైనా ఉన్నదా? బాబు, తేజస్సు కన్నా మించినది ఆకాశము. ఈ ఆకాశము ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని పురస్కరించుకునే అన్ని వస్తువులు ఆ ఖాళీ స్థలములో ప్రవృత్తిల్లుతూ ఉన్నాయి. ఆకాశము అన్నది ఒక కప్పో గొడుగో అని భావించవద్దండి. ఆకాశం గగనం శూన్యం అంటే ఆ శూన్యస్థలములోనే ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. మనకు పైన ఆ విధముగా నీలిరంగులో వాతావరణంలో వ్యాపించిన వాయువుల వల్ల కనిపించుతూ ఉంది, కానీ దానికి రంగు లేదు, అసలు ఉనికి లేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహ గోళములు, నక్షత్రములు మొదలైన తేజోమండలములు అన్నీ ఈ ఆకాశములోనే చోటు చేసుకొని తేలియాడుతూ ఉన్నాయి. ఆకాశము శబ్ద తరంగములకు ఆధారం. శబ్దాలను మన చెవులు ప్రతిగ్రహణ చేయటానికి ఆకాశమే ఆలంబనము. ఈ విధముగా ఒకదానికన్నా మహత్వపూర్ణమైన మరొక దాన్ని గురించి సనత్కుమారుడు నారదునికి చెప్పుకొని పోసాగినాడు. ఆకాశానికి మించినది స్మరణ అని, స్మరణకన్నా మించినది ఆశ అని, ఆశకన్నా మించినది ప్రాణమని వివరించుకుంటూ పోయినాడు. అన్నింటికన్నా ఆఖరుకు ఆత్మ విద్యయే శ్రేష్ఠత్వము, అంతకు మించినది లేదు అని విశదీకరించినాడు. దానినే భూమ విద్యగా నిరూపించినాడు. చివరకు సనత్కుమారుడు తన అమృత సందేశాన్ని ఈ విధముగా ముగించినాడు. నారద, ఆత్మయే సర్వస్వమునకు అధిష్టానము అని గుర్తించుకో. మనుష్యుడు అనేకమైన పనులు తలబెడతాడు, ఆ పనుల వల్ల అతనికి ఆనందము లభిస్తుందనే భావముతో ఆ పనులకు పూనుకుంటాడు. ఆనందము దొరకదనుకుంటే ఏ వ్యక్తి కూడా ఏ పని చేయడు. ఆనందం కలివిలో ఉంది కానీ లేమిలో లేదు. ఉనికిలో ఉంది గాని శూన్యములో లేదు. వాంఛలో ఆనందము లేదు, వాంఛా పరిపూర్తిలో ఆనందం ఉంది. ఈ జగతిలోని ఏ పరిమిత వస్తువు నిజమైన అపరిమిత పరిపూర్ణానందాన్ని మాత్రము ఇవ్వలేదు. ఈ ఆనందములన్నీ క్షణికములు మాత్రమే. అపరిమిత ఆత్మతత్వమే పరిపూర్ణానందాన్ని ప్రసాదించగలుగుతుంది. ఆ అపరిమిత ఆనందము జీవితకాలములో ఒక తురియావస్థ ద్వారానే సుసాధ్యం. ఆ అనుభూతి విభేదాన్ని, పరిమితత్వాన్ని, వైలక్షణ్యాన్ని సృష్టించే కేవల ఇంద్రియానుభవాల పరిధికి దాటిన స్థితి. ఆత్మకు భిన్నంగా ఉన్నదాన్ని చూడటము, వినటము, తెలుసుకోవటము ప్రారంభించాలని ప్రయత్నించటమే దుఃఖమునకు నాంది. ఆత్మస్వప్రజ్ఞ వల్లనే నిలబడి ఉంటుంది. ఆత్మలాభము పొందటం వల్ల లభ్యమైనంత ఆనందము సొంతంగా ఇల్లు కట్టుకోవడంలోనూ, పాడి పంటలను సమృద్ధిగా పెంచుటలోనూ, భూవసులు కలిగించుకున్నటలోనూ, దాసదాసీజనమును విస్తరించుకున్నటలోనూ, లేక ఈ కాలానికి అనుగుణంగా సినిమాలు చూడటంలోనూ, పిజ్జాలు బర్గర్లు తినటములోనూ, లేక పబ్బులకు షికారులకు పోవటములోనూ, లేక హీనముగా ఆడవారి ఎడల ప్రవర్తించుటలోనూ లేదు. ఇవన్నీ క్షణికములు మాత్రమే. ఇందులో కూడా మనము మంచో చెడ్డో కర్మ చేస్తూ ఉన్నాము కాబట్టి చేసే కర్మ మంచిదైతేనే మనకు సత్ఫలితము ఉంటుంది. దానిలో చెడ్డ దృష్టి కానీ చెడుపు కానీ ఉన్నది అంటే ఆ కర్మఫలము చెడు ఫలమే మనకు దాపురించేది. తిరిగి దానిని ప్రక్షాళన చేసుకున్నటకు ఎన్ని జన్మలు ఎత్తవలను, ఏ జన్మలు ఎత్తవలను మనము చెప్పలేము. అంతేకాకుండా ఈ జన్మలోనే ఎన్నో విధములైనటువంటి బాధలను అనుభవించడం కూడా జరగవచ్చు. అందువల్ల మనము మన యొక్క కర్మాచరణ అన్నది సద్విషయములపై మనసును కేంద్రీకరించి చిత్తస్ఫూర్తితో మనము ఏ పనినైనా చేసిన ఎడల అందులో కలిగే సత్ఫలితము మనమును ముందునకు మంచి దారిలో నడిపించే అవకాశము కలుగుతుంది. అది కలుగుటం వల్ల మనము ఆత్మకు రాను రాను చేరువవుతాము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
Hi everyone. This is your Ranina Reddy and you're listening to Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం, అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్ చుహితార్థ కలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, స్నేహితుడు తన స్నేహితుని పాపముల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదములు.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ ఆత్మ సర్వవ్యాపకము, ఊర్ధ్వలోకములలో అధోలోకములలో అన్నింట అదే ఉంటుంది. ఈ ఆత్మరతి క్రీడానందము అనిర్వచనీయము. ఆత్మజ్ఞుడు తనకు తాను ప్రభువు. తనను నియమించుకునే శక్తి తనే, తనను శాసించుకునే శక్తి కూడా అతనే. ఇట్టి ఆత్మానుభూతి మనస్సు పరిశుభ్రమై పవిత్రమైనప్పుడు ఉదయిస్తుంది. పవిత్రము పరిశుభ్రము అయిన ఆహారము స్వీకరించినప్పుడు మానవుని మనస్సు పవిత్రము పరిశుభ్రము అవుతుంది. పవిత్ర గంభీరమై పరిశుభ్ర జ్యోత్స్నతో వెలుగొందే వ్యక్తికే సత్య సాక్షాత్కారము అవుతుంది. ఆ సత్యభానుని కిరణాల అలలలో అంతరాంతరాలన్నీ అభిషిక్తమవుతాయి. ఇదే నాయన అసలు విద్య అంటూ ఎంతో ఓర్పుగా నారదునికి ఎంతో సులభముగా అర్థమయ్యే రీతిలో, అంటే ఇది నారదునికే కాదండి, మనసు పెట్టి వింటే మనకు కూడా అర్థమయ్యే రీతిలో సనత్ కుమారుడు ఈ ఆత్మ విద్యను గురించి తెలియజేయటం జరిగింది. అందువల్ల మనము కూడా పూర్తిగా ఛాందోగ్యోపనిషత్తు పాఠమును చదవలేకున్నా, దానిని వచన రూపంలో చదివి అర్థము చేసుకోలేకపోయినా, గుర్తుంచుకోవలసిన ఒక్క మాటను మాత్రం గుర్తుంచుకోగలిగినామంటే మనకు ఎంతో ప్రయోజనము చేకూరుతుంది. అది ఏమిటంటే, పరమాత్ముడు వేరెక్కడనో లేడు, మన యొక్క ఆంతర్యములోనే ఆత్మరూపములో సాక్షాత్కారమై ఉన్నాడు. ఆయన తేజోరూపమును కనులు మూసుకున్న మనము మనసారా ధ్యానించుతూ వచ్చినామంటే మనకు తప్పనిసరిగా ఆత్మ సాక్షాత్కారము ఏదో ఒకనాటికి లభించి తీరుతుంది. లభించే వరకు మనము చేసే ప్రయత్నము మాత్రము వృధాగా పోదు. గమ్యము అనేది ఏర్పరచుకుంటే కుంటివాడైన సాధారణముగా నడిచే వానికన్నా ఆలస్యమైతే అవుతుందేమో, కానీ గమ్యము మాత్రము చేరి తీరుతాడు. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని ఆత్మను పరమాత్మగా తలచి ప్రతిదినము మనము భక్తి తత్పరతతో మనకు తెలిసినటువంటి ఏ శ్లోకములనైనా ఒక 10 నిమిషములను కేటాయించి భగవంత్ ప్రీతితో ధ్యానం చేస్తూ ఉండట మొదలు పెడితే తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ ఇంకొక మాటను కూడా చెప్పవలసి ఉంది. మనసును భక్తియుతముగా భగవంతునిపై కేంద్రీకరించటం వల్ల మనస్థిమితము ఏర్పడుతుంది. ఆ తరువాత మనము చేసే కర్మలున్నాయి. ఆ కర్మలు మనము ఎప్పటికీ మన లోపల భగవంతుడు ఉన్నాడు, మనము చెప్పే జవాబు ఆ భగవంతునికి చెప్పుకోవలెను, ఎదుటి వారికి కాదు అన్న ఆలోచనతో చేసేటటువంటి కర్మలు సక్రమమైనవిగా సత్ఫలితములను అసగేవిగా చేసుకుంటూ పోతే ఎప్పటికైనా కూడా మనలో పరివర్తన ఏర్పడి మంచి దారి వైపుకు మళ్ళుతాము, ఆత్మదర్శనము చేసుకోగలుగుతాము. అట్లు కాకుండా మోసపూరితమైనటువంటి పనులు చేసి మాట బయటికి చెప్పునప్పుడు మాత్రము తాను ఎంతో సక్రమముగా చేసినట్టు, ఎంతో భగవంతుని మీద భయము ఉన్నట్టు మభ్యపెట్టే ప్రయత్నము చేస్తే అంతరాత్మను సంతృప్తిపరచుట సాధ్యము కాదు. అందువల్ల అతను తాను చేసిన ఆ దుష్క్రియకు ఫలితము అనుభవించవలసి తీరవలసినదే. అది తక్షణమేనూ కావచ్చు, ఆలస్యముగానైనా జరగవచ్చు. ఒకవేళ అది కాకపోతే తర్వాత జన్మకైనా కూడా ఆ ఫలితము అనుభవించక తప్పదు. అందువల్ల చేసే పనిని మాత్రము చిత్తశుద్ధితో మంచిదా కాదా అని ఆలోచన చేసి చేయటము ఎంతో మంచిది. దీని తరువాత మనము ఇంకొక కథలోనికి ప్రవేశించుదాము. ఇది కూడా ఛాందోగ్యోపనిషత్తులోని కథయే. ఒక ఆశ్రమములో ఇద్దరు ఋషులు ఉండేవారు. శౌనకుడని అభివ్రతారి అని వారి పేర్లు. వారికి వాయుదేవుడు ఆరాధనా దైవము. ఒక రోజున మధ్యాహ్నం భోజనం చేయబోయే సమయంలో వీధి తలుపు ఎవరో తట్టినట్లయింది. ఆకలితో ఒక బ్రహ్మచారి ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాం దేహి అంటూ ఉన్నాడు. లోపలి నుండి వెళ్ళు అబ్బాయి వెళ్ళు, ఇది సమయము కాదు అన్న సమాధానము వచ్చినది. భిక్ష పెట్టకుండా పో పొమ్మని ఆ విధముగా చెప్పడము అతనికి కొత్త విషయమేమీ కాదు. కానీ ఋష్యాశ్రమములో ఈ తిరస్కారము లభించుట అతనికి అత్యంత ఆశ్చర్యమును కలిగించింది. అతడు తేలికగా ఆశ్రమవాసులను ఒక పట్టాన విడిచిపెట్టదలుచుకోలేదు. అతడు ఆశ్రమాధిపతులను ఉద్దేశించి, అయ్యా, తమరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అని ప్రశ్నించినాడు. ఆ ఇద్దరు ఋషులలో ఒక ఆయన ఈ విధముగా చెప్పినాడు, బాబు, నీవు మహామొండివానిలాగా కనిపించుతూ ఉన్నావు. సరే, నీవు ప్రశ్న అడిగిన తర్వాత జవాబు చెప్పకుండా ఉండుట కూడా సరియైనది కాదు. అందువల్ల నీకు జవాబు చెప్తాను. మా ఉపాసనా దైవము వాయువు. ఆయనకు ప్రాణము అన్నది మరొక పేరు. బ్రహ్మచారి ఆ సమాధానాన్ని ఆధారముగా చేసుకుని ఈ విధముగా వివరించడము ప్రారంభించినాడు. స్వామి, ఈ ప్రపంచము యావత్తు ప్రాణము వల్ల రూపుదాల్చినదని, తిరిగి సృష్టి అంతా ప్రాణంలోనే లయమవుతూ ఉన్నదని తమకు తెలుసును అనుకుంటాను. ప్రాణము వ్యక్తమైన వాటిల్లోనూ అవ్యక్తమైన వాటిల్లోనూ వ్యాపించి ఉన్నదని తమకు తప్పకుండా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రాణము లేక వాయువును ఆరాధించేవారు కనుక. అప్పుడు ఆ ఋషి ఈ విధముగా సమాధానమిచ్చినాడు, ఎందుకు తెలియదు, మాకు తెలిసినదే తిరిగి మాకు నీవిప్పుడు చెప్పినావు, ఇది మాకు కొత్త విషయమేమీ కాదు అని చెప్పినాడు. బ్రహ్మచారి తిరిగి ప్రశ్నించినాడు, సరే, ప్రస్తుతము మీరు అన్నము తినబోతున్నారు కదా, ఈ అన్నము ఎవరి కోసం మీరు తయారు చేసినారు, ఎవరికి ఆరగింపు చేయటానికి? ఋషి, మేము ఆరాధించే వాయుదేవునికి సమర్పించటానికి అని సమాధానము చెప్పినాడు. బ్రహ్మచారి వెంటనే తన తదుపరి ప్రశ్నను అందుకున్నాడు, అయితే వినండి, ప్రాణము విశ్వమంతా వ్యాప్తమై ఉన్నదని మీరు అంగీకరించినారు కదా, ఆ ప్రాణమునకు మీరు నైవేద్యముగా అన్నము వండినారు, ఈ విశ్వములో ఒక భాగంగా నేనున్నాను, అంటే నాలో కూడా ప్రాణము ఆవరించి ఉన్నది అన్నమాట. ఆ కొలుగని ప్రాణముతో నిండి ఉన్న ఈ బ్రహ్మచారి శరీర రూపములో వాయుదేవుడే భిక్ష అడుగుతున్నాడు అని మీరెందుకు ఆలోచించలేకపోయినారు అని అడిగినాడు. ఋషి ఈ వివరణకు చాలా సంతోషించినాడు. బాగున్నది బ్రహ్మచారి, నీ వివరణము చాలా బాగున్నది, సత్యము, నీవు చెప్పినది ముమ్మాటికి సత్యము అని తన అభిప్రాయమును తెలిపినాడు. అప్పుడు బ్రహ్మచారి తాను చెప్పిన విషయములను అన్నింటినీ సమన్వయించుతూ ఈ విధముగా చెప్పినాడు, ఋషులారా, మరి మీరు నాకు భిక్ష పెట్టం పొమ్మని నన్ను తిరస్కరించడం వల్ల నాలో ఉన్న ప్రాణాన్ని తిరస్కరించినట్లే కదా, అంటే మీరు ఎవరి కోసమని అన్నము వండినాము అని చెప్పినారో ఆ దేవునికే ఆహారమును సమర్పించుటకు వినుదీస్తూ ఉన్నారన్నమాట అని అన్నాడు. ఋషులు ఆ మాటలు వింటూనే దిగ్భ్రాంతి చెందటమే కాకుండా సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చింది. గౌరవ పురస్సరముగా బ్రహ్మచారిని ఆశ్రమంలోనకు ఆహ్వానించినారు. అంతవరకు ఆ ఋషులు కేవలము తమకున్న బాహ్యదృష్టిని పోగొట్టుకున్నారు. ఇక ఊరికే తమ ఉపాసనా దైవం బాహ్యరూపాన్ని ఆరాధించటమే కాక ఆంతర్యము తెలుసుకొని ఆరాధన సాగించవలను అన్న విషయాన్ని గురించి అర్థము చేసుకున్నారు. ఇందులో మనము తెలుసుకోవలసినది ఏమంటే, ప్రాణము తర్వాత కూడా ఆత్మను గూర్చి తెలుసుకున్నటకు ఎంతో సాధన అవసరము అన్నది ఇంతకుముందు కథలలో చెప్పుకుంటూ వచ్చినాము. ఇక్కడ వీరి సాధన లేక గురుముఖత వీరు విన్నది ఇంత మాత్రమే, వీరు తెలుసుకున్నది ఇంత మాత్రమే కాబట్టి ప్రాణమే సర్వస్వము, ప్రాణమే పరమాత్మ అని ప్రాణము అంటే వాయువును ఆరాధించుతూ వచ్చినారు. ఇప్పుడు దాని తర్వాత కూడా ఉన్నది అన్న విషయాన్ని ఆ బ్రహ్మచారి ద్వారా తెలుసుకోవటం వల్ల వారు తమ యొక్క సాధనను కొనసాగిస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే, బయట కానీ లోపల కానీ అంటే ఈ అంతఃకరణ శుద్ధి అన్నది ఎంతో అవసరము. ఆలోచన విధానమును విస్తారము చేసి లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మ, మన లోపల ఉన్నది ఆత్మ, బయట ప్రపంచములో కనిపించేది పరమాత్మ, అందులోని ఒక శకలమే మనము అన్న విషయమును అర్థము చేసుకునుట, దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో ఉంచుట ఎంతయో అవసరము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఎటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచిన్ వస్తున్న భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ విధముగా మనము ఆచరణలో ఉంచిన రోజే మనలో పరిపూర్ణత సిద్ధించుతుంది. కావున మనము మన యొక్క కుతర్కమును వీడి తర్కసహితమైనటువంటి ఆలోచన విధానముతో అడుగు ముందుకు వేయుట ఎంతో అవసరం. దీనిని కేవలము కథగా తీసుకుంటే ఈ విషయము కూడా మనకు అర్థమవుతుంది. అంటే తాము తమ ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించుటకు బదులుగా ఋషులై ఉండి కూడా ఒక విధముగా అవమానించినట్లే మొదట. తరువాత ఆ బ్రహ్మచారి వారిని తన ప్రశ్నల పరంపరతో అసలు ప్రాణము అంటే ఏమిటి అన్నది అర్థము చేయించగలిగినాడు. అప్పుడు ఆ మునులు గర్వముతో, మాకు నీవు చెప్పేది ఏమిటి, మాకు తెలిసినది నీకేం తెలుసు, మాకంతా తెలుసు అన్నట్లు ప్రవర్తించలేదు. తమ తప్పును గ్రహించి అతనిని సాదరముగా ఆహ్వానించి ఆయనకు తాము వండుకున్న వస్తువులను పెట్టి ఆరగింపచేసి ఆయన నుండి తమ సందేహములను కూడా నివృత్తి చేసుకున్నారు. అంటే మన పూర్వులు అతిథిని ఎంత గొప్పగా ఆరాధించేవారో మనకు అర్థమవుతూ ఉంది. అందుకే కదా అతిథి దేవో భవ అని అన్నారు. మనము ఈ కాలానికి అనుగుణముగా అతిథులను అగౌరవపరచకుండా వారికి అంతో ఇంతో మనకు చేతనైనంత ఆదరముతో ఆహ్వానించి అడిగినది ప్రదానము చేస్తే, లేక ఆహార సదుపాయమును వారికి ఏర్పరిచితే భగవంతుడే సంతోషిస్తాడు. నేను అనుకోకుండా సంఘములో ఒక అత్యంత గొప్ప హోదాను నిర్వర్తించి విశ్రమించుతున్న ఒక న్యాయాధీశుని ప్రసంగము వీరుడ తటస్థించింది. ఆయన తాను బ్రాహ్మణ్యము అన్న విషయము నుండి వైదొలగి సర్వజనీనమైనటువంటి సామ్యవాదమును అనుసరించుతూ ఉన్నాను అని చెప్పినాడు. ఆ కారణముగా తన ఇంటికి అతిథులు రారు అని కూడా చెప్పినాడు. నా మనసుకెందుకు వారి మాటలో కొంత సమంజసత లోపించినట్లు కనిపించింది. మనము ఉన్నది సంఘములో, మనము వద్దనుకున్నా అనుకోకుండా మన ఇంటికి ఎవరో ఒకరు రావటము తటస్థించవచ్చు. అసలు అతిథి అంటేనే తిథి అన్నది పాటించని వాడు. అంటే తాను ఎప్పుడొస్తాడో తనకు తెలియదు, తాను ఎప్పుడొస్తాడో మనకు తెలియదు, అట్లా అనుకోకుండా వచ్చిన వాడే అతిథి. మరి అటువంటి వ్యక్తిని గౌరవించవలసిన బాధ్యత గృహస్థునకు లేదు అంటే ఏమని అనుకోవలెనో నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ ఈ కాలమున అతిథి గృహములు అధికముగా ఉండవచ్చు, అతిథి గృహములకు పోయి అన్నము తినజేయుట మన ఇంటికి వచ్చిన అతిథిని సంస్కారముతో కూడినటువంటి విషయమా? ఒకవేళ మనమే పిలుచుకొని పోయి పెట్టినా కూడా ఆ వంటకాలు ఏ విధంగా తయారవుతాయో కూడా మనకు తెలియదు. మనకు కలిగిన ఉప్పో ఊరగాయో వేసి అతిథికి మర్యాద చేయటము అన్న ఈ పాత సాంప్రదాయమును తిరిగి ప్రతిష్ఠించుదాము. అతిథి దేవోభవ అన్న విషయాన్ని తిరిగి మన యొక్క వేదవాక్కు అన్న విషయము ప్రపంచమునకు చాటుదాము. ఇప్పుడు తిరిగి పాంచాల దేశ రాజైన ప్రవాహుణ్ణి గురించి మరలా చెప్పుకుందాము. ఇంతకు మునుపే మనము జరిగిపోయిన కథలలో వీరిని గురించి చెప్పుకున్నాము. ఈయన బ్రహ్మజ్ఞాన ఘనుడు అని ఎరుకపరిచినాను. ఆ కాలంలో ప్రవాహుణ్ణి విద్వత్ పరిషత్తు పండిత ప్రకాండులతో విలసిల్లుతూ ఉండేది. అనుదినము ఆ పండిత మండలి చర్చలు కొనసాగించేది. ఆ చర్చలలో అనేక విషయములు దొరుకుతూ ఉండేవి. పండితుల ఆమోదముద్ర పొందనిదే వివాదగ్రస్తమైన విషయములపై అంతిమ నిర్ణయము జరిగేది కాదు. ఒకసారి ఆ సభలో యజ్ఞ సంబంధమైన సామమును గురించిన ఒక వివాదము ఉత్పన్నమైంది. ఈ వాదము ఒక పట్టాన తేలలేదు. ఆఖరి నిర్ణయం ఏమిటో తెలియనూ లేదు. ప్రవాహనుడు స్వయముగా కల్పించుకున్న ఒక నియమము ఇది. ఆయన ఏ వివాదగ్రస్త విషయములోనూ తొందరపాటుగా ఒక నిర్ణయము చేసేవాడు కాదు. సదస్సులో అందరికీ చర్చ చేసేందుకు అవకాశము ఇచ్చేవాడు. ప్రశ్నలు రేకెత్తించేందుకు అధికారము సభాసదులకు ఉండేది. పండితులందరూ ఒక నిర్ణయము చేయడానికి తమ సామర్థ్యమును ప్రకటించినప్పుడు ఆ స్థితిలో ప్రవాహణ మహారాజు తాను ఆ చర్చలలో పాల్గొని అంతిమ నిర్ణయము ప్రకటించేవాడు. ఆ విద్వత్పరిషత్తులో దాల్భ్య చైకితాయనుడు, శాలావత్య శిలకుడు అనే ఇద్దరు పండిత శ్రేష్ఠులు ఉన్నారు. వీరు ప్రవాహణుని వలె సామవేద విషయములో, ఉద్గీతల విషయములో అపార పాండిత్యము అనుభవము కల ధీమంతులు. రాజప్రసాదములోని అభ్యంతర గృహములో ఈ ముగ్గురు ఎంతకు తెగని ఆ సమస్యను గురించి తర్క వితర్కములు ప్రారంభించినారు. ఆ సమయములో ప్రవాహణుడు వినయ వినమ్రత స్వరముతో ఈ విధముగా అన్నాడు. మహానుభావ, నాది క్షత్రియ జన్మ, తమరో బ్రాహ్మణ వంశ సంజాతులు, అందువల్ల మాకు మీరు పూజనీయులు. అందుకని తమరిద్దరూ ఈ ఉద్గీత విషయమైన చర్చ ప్రారంభించండి. నేను శ్రద్ధగా మీ చర్చలను శ్రవణము చేస్తూ కూర్చుంటాను. తమ వంటి వారి ముందర నేను ఈ వివాదములో పాల్గొనుట సముచితము కాదు అని సవినయముగా తెలియబరిచినాడు. శిలకుడు ఇందుకు సమాధానముగా అన్నాడు, కదా రాజా, మీరలా అనడము సబబుగానే ఉన్నది, కానీ మీరు వింటూ కూర్చునడమే కాదు, మేమిద్దరము చేసే వాదములలోని నిగ్గు తేల్చవలసినటువంటి బాధ్యత కూడా మీయందు ఉన్నది. చీకితాయనుడు కూడా శిలకుని మాటలకు మద్దత్తునిస్తూ ఈ విధముగా పలికినాడు, రాజా, మేమిద్దరము ఉండగా శ్రీవారు వాదములో దిగవలసిన విశేషమైనటువంటి ఆవశ్యకత ఏమీ లేదు, కానీ మీరు మీ అభిప్రాయమును తెలియపరచవలసి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఈ వాదమునకు అధ్యక్షత మీరే వహించవలెను అని తెలియజేసినాడు. అటుపైన కొన్ని క్షణములు మౌనముగా గడిచిపోయినాయి. ఆకాశం వైపునకు చూస్తూ శిరకుడు దాల్భ్యునితో ఈ విధముగా అన్నాడు, ఆర్య, తమరి ఆజ్ఞ అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ప్రశ్నోత్తరముల వల్లనే కదా వాదములో అసలు విషయము తేటతెల్లమవుతుంది. అప్పుడు దాల్భ్యుడు ఈ విధముగా అన్నాడు, శిలక, ఉద్గీత విషయములో తమరు ఏ ప్రశ్ననైనా అడగవచ్చు. శిలకుడు ఒక్క క్షణము ఆగి, మహానుభావ, సామమునకు జాతి ఏమిటంటారు అని అడిగినాడు. దాల్భ్యుడు వెంటనే స్వరము అని సమాధానము చెప్పినాడు. బాగుంది, ఆ స్వరము యొక్క గతి ఏ విధముగా ఉంటుంది అంటే జవాబు చెప్పినాడు, స్వరము యొక్క గతి ప్రాణము. అప్పుడు శిలకుడు, దాల్భ్య, నాకు స్వరము యొక్క ఆధారము ప్రాణమని తెలుసు, ప్రాణానికి ఆధారము ఏమిటనే నా మరో ప్రశ్న. ఆర్యా, శిలక, ఈ ప్రాణమునకు ఆధారము అన్నము, అన్నము లేకపోతే ప్రాణానికి రక్షణే లేదు. దాల్భ్య, అయితే ఈ అన్నమునకు ఆధారము ఏమిటి? దాల్భ్యుడు ప్రవాహణుని వంక చూసి ఒక చిరునవ్వు విసిరి, రాజా, మన మిత్రుడికి ఈ చిన్న అంశము కూడా తెలియలేదు. అన్నానికి ఆధారము ఏమిటో కూడా తెలియదట ఈయనకు. అన్నానికి ఆధారము జలమని, నీటి వనరులు లేనిదే పంటలు పండవని మామూలు కృషికునికి కూడా తెలుసు కదా అన్నాడు. ప్రవాహణుడు నవ్వుతూ అన్నాడు, మహాత్మా దాల్భ్య, తత్వ నిర్ణయము కొరకు తర్కములో ప్రతివారి ప్రశ్నకు సమాధానము చెప్పుటయే ధర్మము. అతని ప్రశ్నను ఆధారముగా చేసుకుని అవహేళన చెయ్యుట అంత ఉచితము కాదు. విషయము చిన్నది కావచ్చుగాక, మహత్వపూర్ణమైనదే కావచ్చుగాక, ఏ ప్రశ్నకైనా సమాధానము ఇవ్వటమే న్యాయము. శిలకుడు, ఆర్య, దాల్భ్య, నాకు తెలుసు అన్నానికి ఆధారతత్వమేదో, ఇది అతి సామాన్య విషయమని మీరనడము సముచితమే. నేనిలా ప్రశ్నించుకొని పోవడంలో ఆంతర్యం మాత్రము వేరు. అన్నానికి జలము ఆధారమన్నారు కదా, ఇక నా ప్రస్తుత ప్రశ్న ఏమిటంటే ఆ జలమునకు ఆధారమేమిటి? సమాధానము అందించండి మహానుభావ అన్నారు. ఈ ప్రశ్న విని దాల్భ్యుడు ఆకాశము వంక చూడసాగినాడు. ప్రవాహణుడు తల వంచి దీర్ఘముగా చూడసాగినాడు. కొన్ని క్షణములు వాతావరణములో నిశ్శబ్దత తాండవించింది. దాల్భిని సమాధానము ఈ నిశ్శబ్దాన్ని చీల్చుకుని ఈ విధముగా వచ్చింది. మహాత్మా శిలక ఈ జలమునకు ఆధారము, స్వర్గలోకమని నా భావన. ఈ మాట దాల్భిడు చెప్పిన వెంటనే శిలకుడు కాస్త ఆగినాడు. దాల్భిని దిక్కుగా తిరిగి నిశ్చిత స్వరముతో, దాల్భ్య, ఆ స్వర్గములోనికి ఆధారము ఏమిటో కూడా మీ వద్ద నుండే తెలుసుకోగోరుతున్నాను అని అన్నాడు. కొంతసేపు ఆ మందిరంలో నీరవఛాయలు అలుముకున్నాయి. దాల్భిని మౌనము పరికించి శిలకుడు మళ్ళీ ప్రశ్నించినాడు. మహానుభావ, నా ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకు సంశయిస్తున్నారు ఎందుకు అని. ఈ కథను తరువాతి రోజు కొనసాగించుతాము. ఈనాటికి నా ఉపన్యాసము ఇంతటితో విరమిస్తూ ఉన్నాను. శుభం భూయాత్.
ఇప్పటివరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.